भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं दैवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी, मूकां करोति वाचालम्, अङ्गों लङ्घयते गिरिं, यत्कृपा तमहं वन्दे श्रीगुरुं दीनतारणम्, परमानन्दमाधवम्, श्रीचैतन्य ईश्वरम्, कृष्णाय वासुदेवाय, देवकीनन्दनाय च नन्दगोपकुमारय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय, नमः पङ्कजमालिने, नमः पङ्कजनेत्राय, नमस्ते पङ्कजाङ्ग्रये। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पथे गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण चतुर्थ श्रीमद्भागवतमु ఏకాదశ స్కందం రెండవ అధ్యాయం 51వ శ్లోకం। నయస్య జన్మ కర్మభ్యాం న వర్ణాశ్రమ జాతిభిః సజ్జతేస్మిన్న హంభావో దేహే వైసహరే ప్రియః। నయస్య జన్మ కర్మభ్యాం न वर्णाश्रम जातिभिः सज्जते स्मिन्नहं भावो देहे वैसहरे प्रियः। नयस्य जन्म कर्मभ्यां न वर्णाश्रम जातिभिः सज्जते स्मिन्नहं भावो देहे वैसहरे प्रियः। మంగళాచరణం చెప్పండి అందరూ। ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजयतं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण अध्यायं निमि महाराजु నవయోగేంద్రులను కలుసుకునుట అనే అధ్యాయంలో నవయోగేంద్రులలో రెండవ వాడైనటువంటి హవి ఉత్తమ భక్తుని యొక్క లక్షణాల గురించి వివరిస్తున్నాడు. భక్తులనంటే అందరూ భక్తులే, కానీ అందులో ఉత్తమ భక్తుడెవరు, మధ్యమ భక్తుడెవరు, కనిష్ట భక్తుడెవరు, వాళ్ళ వాళ్ళ లక్షణాలు ఏమిటి, ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్తున్నారన్నమాట. సామాన్యంగా బయట ప్రపంచంలో అనుకుంటారు భక్తులంటే అందరూ భక్తులే, అందరూ భక్తులే కదా అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ భక్తుల్లో ఉత్తమ భక్తుడు, మధ్యమ భక్తుడు, కనిష్ట భక్తుడు అని చెప్పి ఇక్కడ ఏ ఏ భక్తుడు ఎలాంటి లక్షణాలను ప్రదర్శిస్తాడు, అతనికి స్థితి గతులేమిటి అనేదంతా కూడా వివరిస్తున్నారు. ఉత్తమ భక్తుడి గురించి హవి వివరిస్తూ ఈరోజు శ్లోకంలో చెప్తున్నారు, ఉన్నతమైనటువంటి జన్మ గురించి కానీ పుణ్యతపో కార్య నిర్వహణం గురించి కానీ, అంటే చేసుకున్నటువంటి పుణ్యాల గురించి కానీ మనిషికి సామాన్యంగా గర్వం వస్తుంది, కానీ ఉత్తమ భక్తుడికి వాటి నుంచి ఏ విధమైనటువంటి గర్వం కూడా రాదు, ఏ విధమైనటువంటి అహంకారము కూడా రాదు. మనం బయట చూస్తుంటాం, నేను పలానా చాలా ఉన్నతమైన కులంలో పుట్టాను, నా జన్మ చాలా గొప్పది, లేకపోతే మేము చాలా పుణ్యాలు చేస్తాం, మేము బోల్డన్ని దాన ధర్మాలు చేస్తాం, మేము ఆ దానం చేస్తాం, ఈ దానం చేస్తాం, కాబట్టి మాకు చాలా పుణ్యం ఉంది, ఇలాంటివి చెప్పేది మనం వింటూ ఉంటాం అన్నమాట. ఉత్తమ భక్తుని లక్షణం ఏమిటయ్యా అంటే, అలాంటి వాటి చేత ఆ లక్షణాలు తన దగ్గర ఉన్నప్పటికీ కూడా వాటి చేత తన గర్వం చెందడు, అవి రావాలని ఆయన కోరుకోడు. ఒకవేళ అవి తనకి సహజంగా ఉంటే ఉత్తమమైన జన్మ కానీ ఉత్తమమైనటువంటి పుణ్యకార్యాలు కానీ అవి నాకు రావాలి అని కోరుకోడు, ఉంటే వాటి చేత గర్వించడు. ఈ ఉత్తమ భక్తునికి లక్షణము గర్వం అనేటువంటిది ఆయనకి ఎప్పుడు కూడాను సుదూరంగా ఉంచేటట్లు చేస్తుందన్నమాట. కుంతీదేవి భగవంతుడిని ప్రార్థిస్తూ భాగవతం 1వ స్కందంలో అంటుంది, జన్మైశ్వర్య శ్రుతశ్రీభి ఏరమానామద పుమాన్ నైవార్హతి అభిధాతుం వైత్వా అకించన గోచరం. జన్మ ఐశ్వర్యము శ్రుత శ్రీభి అంటే తీసుకున్నటువంటి జన్మ ఉన్నతమైంది అయి ఉండొచ్చు, ఐశ్వర్యం ఎక్కువగా ధనం ఉండొచ్చు, శృత ఎక్కువగా విద్య అర్హతలు ఉండొచ్చు, శ్రీవి ఎక్కువగా సౌందర్యం ఉండొచ్చు. ఈ అర్హతలు ఏదమాన మదప్పుమాన్, ఈ నాలుగు అర్హతలు చూసుకొని ఏ నరుడైతే, ఏ వ్యక్తి అయితే అహంకారం చెందుతాడో అలాంటి వ్యక్తికి నైవార్హతి అభిధాతం. అలాంటి వ్యక్తి నైవార్హతి, భగవంతుని దగ్గరికి చేరేటువంటి అర్హత లేదు అతనికి, భగవంతుని చేరే అర్హతని పొందలేడు. ఎందుకనంటే వైత్వ అకించన గోచరం, అకించన గోచరుడైనటువంటి కృష్ణుడు అతనికి దొరకడు. అకించన గోచర అంటే అర్థం ఏమిటి, భగవంతుడికి ఉన్నటువంటి కోట్లాది నామాల్లో అకించన గోచర అనేది ఒక నామం. అకించన గోచర అంటే భౌతికమైనటువంటి ఉపాధులు, భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు, భౌతికమైనటువంటి ఆస్తిపాస్తులు ఇవేమీ కూడా యథార్థంగా నాకు సంబంధించినవి కావు అనుకున్న వ్యక్తి యొక్క ఏకైక ఆస్తి కృష్ణుడు అని చెప్పే అర్థాన్ని అకించిన గోచర అని చెప్పేసి అంటారు. భగవంతుడు ఎవరి యొక్క ఆస్తి అంటే ఈ భౌతికమైన ఉపాధుల్లో దేని మీద కూడా ఆశ్రయం పెట్టుకోకుండా, ఈ భౌతికమైన ఉపాధుల్లో దేని మీద భరోసా పెట్టుకోకుండా భగవంతుని మీద భరోసా పెట్టుకుని ఎవరైతే బ్రతుకుతుంటారో అలాంటి వ్యక్తి యొక్క ఆస్తి కృష్ణుడు. కుంతీదేవి ప్రార్థన ఎందుకు చేస్తుందంటే వాళ్ళు ఆ విధంగా కృష్ణుని ఆస్తిగా పొంది ఉన్నారు. కుంతీదేవి యొక్క కుమారులైనటువంటి పాండవులు వాళ్ళు కృష్ణుణ్ణి అలాంటి ఆస్తిగా పొంది ఉన్నారు. జూదమాడినప్పుడు మాయాజూదంలో వాళ్ళు సర్వస్వాన్ని కూడా కోల్పోయారు. మొట్టమొదటి ప్రశ్న ఏమొస్తుందంటే పాండవులైనటువంటి వాళ్ళు మంచి మరి భక్తులు అంటున్నారు, వాళ్ళు అక్కడ జూదం ఎందుకు ఆడారు? ఇక్కడ మనం నాలుగు నియమాలు చెప్పేటప్పుడు మాంసభక్షణ, వ్యభిచారం, మత్తుపానీయాలు, జూదం ఈ నాలుగు కూడా వర్జించాలి, త్యజించాలని చెప్తున్నాం కదా, వాళ్ళు జూదం ఎందుకు ఆడారు అని అంటే, ఒక క్షత్రియుడు అనేటువంటి వాడు ఏదైనా ఒక విషయంలో అతన్ని సవాల్ చేస్తున్నప్పుడు అతను అటెండ్ అవ్వాలి, ఖచ్చితంగా పాల్గొనాలి. ధృతరాష్ట్రుడు స్వయంగా పెదనాన్న ఆయన పిలిచాడు అనమాట. దుర్యోధను పిలవలేదు, వాళ్ళని తండ్రి చేత పిలిపించాడు. ధృతరాష్ట్రుడు వర్తమానం పంపించి మీరు ఈ జూదం ఆడాలి అని చెప్పి పిలిపించారు. అది కూడా ఎలా వర్తమానం అంటే సరదాగా ఆడడానికి రండి అని పిలిపించారు. తర్వాత అప్పుడు అందులో పంతాలు సవాళ్లు పెట్టి శకుని అందులో చేయవలసినటువంటి అన్ని కూడా చేసి మొత్తానికి పాండవుల యొక్క ఆస్తిపాస్తులన్నీ తీసేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఆస్తిపాస్తులన్నీ దూరం అయిపోయినాయి, కానీ కృష్ణుడు వాళ్ళ దగ్గర ఏకైక ఆస్తిగా మిగిలిపోయాడు అనమాట. 12 సంవత్సరాలు వాళ్ళు వనవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసినప్పుడు సామాన్యంగా మహాభారతం వినటువంటి వాళ్ళు అనుకుంటారు, పాండవులు చూడు కృష్ణుని నమ్ముకున్నందుకు ఎంత కష్టాలు పడ్డారో, కృష్ణ భక్తులుగా ఉన్నందుకు వాళ్ళు ఎన్ని అగచాట్లు అనుభవించారు అని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళకి ఆ 12 సంవత్సరాల వనవాసంలో 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో చాలా గొప్ప సేవ చేసే అవకాశం వచ్చింది. వాళ్ళకి 12 సంవత్సరాల వనవాసంలో ఎవరెవరైతే సాధువుల్ని ఈ భూమండలంలో కలవలసి ఉంటుందో వాళ్ళందరినీ కలిసేశారు. చివరికి పరశురాముడితో సహా వాళ్ళు పరశురాముడి దగ్గరికి కూడా పోతారు. వాళ్ళు పరశురాముడు ఎప్పటి నుంచి ఉన్నాడు, త్రేతాయుగం నుంచి ఉన్నాడు. ఆయన కూడా కలిసి ఆయన దగ్గర బ్లెస్సింగ్, ఆశీర్వాదం తీసుకుంటారు. రాబోయేటువంటి యుద్ధంలో మీ ఆశీర్వాదం కావాలని చెప్పి తీసుకుంటారు అనమాట. తర్వాత ధౌల్భీముని, తర్వాత మార్కండేయముని, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ కలుస్తారు. వాళ్ళు వీళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇలా వీళ్ళందరినీ కలుస్తున్నప్పుడు మార్కండేయముని చెప్తాడనమాట వీళ్ళకి, పాండవులకి, మీ సౌభాగ్యం ఎట్లాంటిది అని. మార్కండేయముని అంటాడు, పాపం బయట తెలియనటువంటి అమాయక జనం అనుకుంటున్నారు మీరు అన్ని ఆస్తులు కోల్పోయారని. కానీ యథార్థంగా సత్యం ఏమిటనంటే కృష్ణుడు మీ ఆస్తిగా మీకే మిగిలి ఉన్నాడు అని మార్కండేయముని చరిత్ర అంతా చెప్తాడు, తన చరిత్ర కూడా చెప్తాడు. ప్రళయం అంతా వచ్చేసిన తర్వాత ప్రళయంలో జలమయం, ఈ మొత్తం జలమయం అయిపోయినప్పుడు నేనొక్కడే నాకుండేటువంటి ఈ అమరత్వం చేత, అంటే ఆయన చిరంజీవిగా ఉంటాడు కాబట్టి, నేనొక్కడే ఈ జలాల్లో తిరుగుతూ ఉంటే కృష్ణుడు వటపత్ర సాయిగా దర్శనమిస్తాడు. ఆ వటపత్ర సాయిగా దర్శనమిచ్చినప్పుడు నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడు అంటే ఏంటో నాకు అర్థం కాక ఆయన ఆశ్చర్యంగా చూస్తుంటే అప్పుడు కృష్ణుడు నోరు తెరుస్తాడు. అప్పుడు నేను ఆ నోట్లోకి వెళితే లోపల మొత్తం 14 భువన భాండాలన్నీ చూసి మళ్ళీ బయటకు వచ్చి అప్పుడు కృష్ణుడు అంటే ఎవరో అర్థం చేసుకొని కృష్ణుడికి శరణాగతి పొందుతాను. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయేవి, ముందుగానే కృష్ణుడు అనుగ్రహం చేత నాకు తెలిసాయి. అలాంటి కృష్ణుడు మీ బంధువుగా మీతో ఉన్నాడంటే మీరు ఎంత మహద్భాగ్యాన్ని పొందారు అని చెప్పి వాళ్ళని పాండవులు దీవిస్తాడు. ఇలా పాండవులు 12 సంవత్సరాలు వాళ్ళు పడింది కష్టాలు కాదనమాట, సాధు సాంగత్యాన్ని పొందారు. 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఆ అజ్ఞాతవాసం 1 సంవత్సరం దేనికో తెలుసా, చాలా కీలకమైనటువంటి విషయం అది. 1 సంవత్సరం అజ్ఞాతవాసం వాళ్ళు చేసింది దేనికోసం అంటే ఈ సృష్టికే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి పవిత్రమైనటువంటి ఈ శ్రీమద్ భాగవతాన్ని వెలుగులోకి తీసుకొని రావడం కోసం అనమాట. వారి అజ్ఞాతవాసం అంతా ఈ శ్రీమద్ భాగవతం కోసమే. ఎట్లా, ఎలా అంటే ఆ వాళ్ళ అజ్ఞాతవాసంలో 1 సంవత్సరం పాటు వాళ్ళు ఉత్తరకు కృష్ణుని యొక్క పవిత్రమైన భక్తి అంటే ఏంటో నేర్పించారు. మొత్తం విరాట పర్వం మొత్తంలో ఉన్నటువంటి టార్గెట్ ఎవరంటే ఉత్తర, విరాటరాజు కూతురు. అర్జునుడు కూడా ఆమెకి మృదంగమై నేర్పిస్తాడు, నాట్యం నేర్పిస్తాడు, గానం నేర్పిస్తాడు, బృహనలుగా ఉండి అందరూ వాళ్ళ వాళ్ళ వేషాలంతా మార్చుకునేసి ద్రౌపదీదేవి సైరేంద్రి గాను, మరి యుధిష్ఠిరుడేమో కొంకణ భట్టు గాను, ఇలా వాళ్ళ వాళ్ళ భీముడేమో అక్కడ వంటవాడు వలుడు గాను వలలుడు గాను, ఇలా వాళ్ళు పేర్లు మార్చుకొని వాళ్ళ వేషాలు మార్చుకొని రూపురేఖలన్నీ మార్చుకొని అజ్ఞాతవాసం చేసిన ముఖ్య కారణం ఏమిటంటే ఉత్తరాదేవిని సిద్ధం చేయాలి. ఉత్తరాదేవి భగవంతుని యొక్క పూర్తి భక్తితో నిండిపోవాలి. ఆ ఒక్క సంవత్సరం శిక్షణతో, ఎందుకంటే శుద్ధ భక్తులు ఇచ్చేటువంటి శిక్షణ చాలా త్వరగా మళ్ళీ మార్పు తీసుకొస్తుంది. ప్రభుపాదుల వారు అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మ్లేచ్చుల్ని యావనుల్ని కృష్ణ రామ అంటే తెలియని వాళ్ళకి ఒక్క సంవత్సరం ఆయన శిక్షణ ఇచ్చింది. 1965లో బోస్టన్ ఓడరేవులో దిగారు. 1966లో ఇస్కాన్ మొదలు పెట్టేశారు ఆయన. కృష్ణారామ అంటే తెలియని వాళ్ళకి కృష్ణ భక్తిని ఎట్లా ఇవ్వగలిగారు ఆయన అంటే శుద్ధ భక్తుల శక్తి ఎట్లాంటిది, మార్పు తొందరగా వచ్చేస్తుంది. అందుకని ఆ ఒక్క సంవత్సరము అర్జునుడు, ప్రత్యేకించి కృష్ణుడి యొక్క మిత్రుడు కదా అర్జునుడు, ఉత్తరాదేవికి భక్తిలో చక్కటి శిక్షణ ఇస్తాడనమాట. అర్జునుడు ఎలాంటి శిక్షణ ఇచ్చాడో మీకు తెలుసుకోవాలంటే, ఉత్తరాదేవి అశ్వత్థామ పాశుపతాస్త్రం వదిలినప్పుడు ఉత్తరాదేవి ప్రార్థనలు చేస్తుంది చూసారా, ఆ ప్రార్థనలు మీరు చదివితే అర్థమవుతుంది అర్జునుడు ఉత్తరకి ఎంత శిక్షణ ఇచ్చాడు అనేసి. చాలా అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి భక్తి ప్రార్థనలు చేస్తుంది ఆవిడ. ఆ విధంగా ఉత్తరుని సిద్ధం చేసి ఆమె ద్వారా రాబోయేటువంటి పరీక్షిత మహారాజు కోసం ఆ మొత్తం ఒక సంవత్సరం అజ్ఞాతవాసాన్ని వాళ్ళు చేశారన్నమాట. ఆ ఉత్తరాదేవి గర్భంలో జన్మించింది ఎవరు? పరీక్షిత మహారాజు జన్మించారు. ఈ భాగవతం ఎవరి ద్వారా మనకు వచ్చింది? పరీక్షిత మహారాజు ద్వారా వచ్చింది. పరీక్షిత మహారాజు 7 రోజుల్లో ప్రాణం వదిలేయబోతూ ఉంటే ఆ 7 రోజుల్లో నేనేం చేయాలి అని చెప్పేసి అందరినీ ప్రశ్నించి ప్రశ్నించి చివరికి సుఖదేవ గోస్వామి దగ్గర శ్రీమద్ భాగవతాన్ని వింటే నా ఈ 7 రోజులు సార్థకమవుతుందని తెలుసుకోగలిగాడు. 7 రోజుల్లో ఆయన ఏదైనా చేయగలుగుతాడు పరీక్షిత మహారాజు. ప్రపంచానికి చక్రవర్తి ఆయన, రాసి తలుచుకుంటే దెబ్బలు కొదవని చెప్పి 7 రోజుల్లో ఆయన కావాలనంటే 7 రోజుల్లో పెద్ద మందిరం కట్టేయగలుగుతాడు. ఏముంది, రాజు ఆజ్ఞాపిస్తే మొత్తం అందరూ వచ్చేస్తారు, 7 రోజుల్లో ఒక పెద్ద టెంపుల్ నిర్మించేస్తారు. లేకపోతే బోలుడని యజ్ఞయాగాదులు చేయగలిగి ఉండేవాడు, బోలుడంత దాన ధర్మాలు చేయగలిగి ఉండేవాడు, లేకపోతే బోలుడని తపస్సులు చేయగలిగి ఉండేవాడు, వేదాధ్యయనం చేయగలిగి ఉండేవాడు, ఇలాంటివి చాలా చాలా చేస్తుండొచ్చు ఆయన 7 రోజుల్లో. కానీ అవేమీ చేయకుండా ఆయన ఏం చేశాడు? శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేశాడు. అంటే శుద్ధ భక్తిని గురించి ఆయన శ్రవణం చేశాడు అనమాట. అందుకని పాండవుల యొక్క జీవితంలో వాళ్ళు అనుభవించినటువంటి ప్రతి సన్నివేశం కూడా కృష్ణుడికి ఒక సేవగానే వాళ్ళు చేశారనమాట. పాండవులు సహజంగా వాళ్ళు ఉన్నతమైన జన్మలోనే జన్మించారు, కానీ ఆ జన్మ గురించి ఎప్పుడు వాళ్ళు గొప్పగా చెప్పుకోలేదు. పాండవులు ఉన్నతమైన ఐశ్వర్యంతోనే ఉన్నారు, కానీ వాళ్ళకున్న ఉన్నతమైన ఐశ్వర్యం ఏంటంటే కృష్ణుడే, ఆ రాజ్యాలు ఆస్తిపాస్తులు కాదు. ఎందుకంటే అవన్నీ దూరమైనప్పుడు వాళ్ళు అలానే ఉన్నారు, అవన్నీ దగ్గరగా వచ్చినప్పుడు అలానే ఉన్నారు వాళ్ళు. అందుకే కుంతిదేవి ఆ ప్రార్థన చేసింది, జన్మ ఐశ్వర్య శృత శ్రీ, ఎందుకంటే ఆ 4 వాళ్ళకు ఉన్నాయి. పాండవులకి కుంతిదేవికి ఆ 4 ఉన్నాయి. జన్మ ఉన్నతమైనటువంటి జన్మ కురువంశంలో, మరి ఐశ్వర్యం బౌరుడంత ఐశ్వర్యం ప్రపంచమంతా వాళ్ళదే, శృత చాలా గొప్ప విద్యలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అర్జునుడి దగ్గర ఉన్నటువంటి విద్యలు మామూలు విద్యలు కాదనమాట, చాలా గొప్ప విద్యలు. ఒక సందర్భంలో ఈ 12 సంవత్సరాలు వనవాసం చేసినప్పుడే, ఆ 12 సంవత్సరాలు వనవాసంలో 5 సంవత్సరాలు అర్జునుడు వెళ్ళిపోతాడు స్వర్గలోకానికి, ఇతర లోకాలకి అంతా వెళ్ళి బోరుడని విద్యలంతా నేర్చుకొని వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత పాండవులు అడుగుతారు, ఎక్కడికి వెళ్ళావు, ఏమేమి నేర్చుకొచ్చావు, ఏమిటి విషయం అని అడిగితే చూపిస్తాను అని చెప్పేసి అర్జునుడు వాళ్ళని కూర్చోబెట్టుకుని ఒక్కొక్క అస్త్రాన్ని ఆయన స్మరిస్తాడు. అన్ని అస్త్రాలు ప్రత్యక్షం అవుతూ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. అన్ని అస్త్రాలు ఒకసారి ప్రత్యక్షం అయ్యేసరికి వాటి యొక్క వేడికి పైన ఊర్ధ్వలోకాలన్నీ కూడా నా వేడికి కదిలిపోతూ ఉంటాయి. అన్ని అస్త్రాలు ఉన్నాయి అర్జునుడి దగ్గర. మనకు అర్జునుడి శక్తి అర్థం కాదు, ఎందుకంటే మనం చదివే మనకు తెలిసిన మహాభారతం ఏంటంటే కాస్త సినిమా మహాభారతం తెలుసు మనకి. అదేంటంటే టైటిల్ ఏదుంటే పేరు ఏదుంటే దాని ప్రకారంగా పోతుంటుంది. మహాభారతం యథార్థంగా చదివితే వ్యాసుడు రాసింది, ఈ అర్జునుడి శక్తి మామూలు శక్తి కాదు. ఆయన అన్ని అస్త్రాలు ఒకేసారి తెచ్చేసరికి ఆ వేడికి ఊర్ధ్వలోకాలన్నీ కంపించిపోతూ దేవతలు భయపడిపోయారు, ఏమి కింద ఎవరైనా ఏదైనా చేస్తున్నారో, ఏమైనా నిప్పు పెట్టారే అని. చూస్తే అర్జునుడు అస్త్రాల ఎగ్జిబిషన్ పెట్టాడు. ఆయన ఎగ్జిబిషన్ దాటిగా ఇది తట్టుకోలేకపోతున్నారు. అక్కడ వెంటనే వాళ్ళు నారద మునికి చెప్తారు, మీరు పోయి ముందు ఎగ్జిబిషన్ క్లోజ్ చేయించండి ఆయనకి, అన్ని అస్త్రాలు ప్రదర్శన పెట్టేశాడు, ముందు అవి ఆపించండి అని. వెంటనే నారదుడు వెళ్తాడు, నారదుడు వెళ్ళి వెనకాల వెళ్ళి అర్జునుడు తల మీద కొడతాడు అనమాట. కొట్టి, ఏంటి ఇదంతా నువ్వు చేసే పని, ఈ అస్త్రాలు ఇన్ని ఒక్కసారి ప్రదర్శిస్తేనే ఇంత, ఇవి ప్రయోగిస్తే ఇంకెంత ఉంటుంది, ప్రదర్శనకే వీటికి ఎంత శక్తి ఉంది, ముందు అవన్నీ తీసేసేయండి, ఉపసంహరించేసుకో. అన్నయ్యలు అడిగారు అందుకే చూపిద్దామని, చూపించింది చాలు ఇంక తీసేసేయని చెప్పి. మళ్ళీ నారదుని ఆజ్ఞ మేరకు ఆయన అన్ని అస్త్రాలు మళ్ళీ లోపలికి ఉపసంహరించేసుకుంటాడు. అర్జునుడి శక్తి అట్లాంటిది, అంటే అన్ని అంత విద్య ఉంది వాళ్ళకి, అంత విద్య ఉంది. మరి అలానే శ్రీబి, పాండవులు ఎంత అందంగా ఉండేవాళ్ళు అంటే, 5 మంది అన్నదమ్ములు కలిసి వస్తుంటే 5 చంద్రులు వస్తున్నారు అన్నట్టు ఉండేవాళ్ళు అంట, అంత అందంగా ఉండేవాళ్ళు పాండవులు. ఇలా భక్తులకి 4 ఉంటే కూడాను ఉత్తమ భక్తులు ఏంటంటే, వీటి గురించి ఎప్పుడు అతను పట్టించుకోడు, ఇవి నాకు ఉన్నాయని చెప్పి గర్వపడడు, వీటి చేత ఎంత మాత్రం కూడా గర్వం చెందడు. ఎందుకని, గర్వం అనేది ఒకసారి వచ్చింది అనుకోండి, ఆ గర్వం ఏం చేస్తుంది, అతన్ని కృష్ణుడికి దూరం చేసేస్తుంది. భక్తుడు, ఉత్తమ భక్తుడు ఎప్పుడు కూడా మైండ్లో ఇది పెట్టుకుంటాడు అనమాట, మనస్సులో నేను ఏమాత్రం భక్తియుత సేవలో గర్వం కనుక తెచ్చుకున్నా, నాకుండేటువంటి జన్మ గురించి కానీ, ఐశ్వర్యం గురించి కానీ, విద్యల గురించి, టాలెంట్స్ గురించి కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి టాలెంట్స్, ప్రతిభ పాటవాలు ఉంటాయి, ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో టాలెంట్ చూపించగలుగుతారు. వాటిని చూసుకొని కానీ తన శరీరపరమైనటువంటి అందాన్ని చూసుకొని భక్తుడు ఎప్పుడు కూడా గర్వించడు. కారణం ఏంటి, గర్విస్తే కృష్ణుడు దూరం అయిపోతాడు. పాండవుల జీవితంలో అది స్పష్టంగా మనం చూడొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు, ఉత్తమమైనటువంటి జన్మ ఎలాంటిది అని అంటే, బంగారు సంఖ్యలు లాంటివి, బంగారు సంఖ్యలు లాంటివి. ఒక రాజ్యంలో ఒక రాజుగారు, మంత్రి గారు, సైన్యాధిపతి అందరూ ఉంటారు. ఒకసారి రాజుగారి కుమారుడు, మంత్రి కుమారుడు, సైన్యాధిపతి కుమారుడు 3 కలిసి ఎక్కడికో షికారుకి వెళ్ళారు. షికారుకి వెళ్ళి వెళ్ళి వేరే రాజ్యంలోకి వెళ్ళిపోయారు. ఆ రాజ్యం వాళ్ళు ఏం చేసేసారంటే, వీళ్ళు ఎవరు బయట వాళ్ళు వచ్చారని చెప్పి బంధించేశారు. బంధించేసిన తర్వాత రాజుగారికి కబురు పెట్టారు, ఇలా మేము 3 పట్టుకున్నాము అని. ఎవరు వాళ్ళు కనుక్కోండి. పొరుగు రాజ్యంలో ఉన్న రాజుగారి కుమారుడు, మంత్రి కుమారుడు, సైన్యాధిపతి కుమారుడు, అవునా, అయితే 3 బంధించండి. రాజుగారికి బంగారు సంఖ్యలు, మంత్రి గారికి ఏమో వెండి సంఖ్యలు, సైన్యాధిపతి మంత్రి కుమారుడికి వెండి సంఖ్యలు, సేనాపతి కుమారుడికి ఇనుప సంఖ్యలు వేయడాను అలాగే అని చెప్పేసి 3 వేసి బంధించేశారు. ఇప్పుడు ఈ 3 అనుకోడానుకున్న రాజు అనుకోడానుకున్న రాకుమారుడు, నా బంగారు సంఖ్యలు చూడు ఎంత బాగున్నాయో, నీ వెండే, ఆడిది ఇనుపే అని చెప్పండనుకుందా, అందరూ బంధించబడ్డారు. అట్లా ఈ బయట బాహ్య ప్రపంచంలో నేను ఉత్తమమైన జన్మ, అతను అదో జన్మ, ఇవన్నీ కూడా బందీలే. బంగారు సంఖ్యలు, వెండి సంఖ్యలు, ఇనుప సంఖ్యలు, సంఖ్యలు సంఖ్యలు, షాకిల్స్ షాకిల్స్ ఆర్ షాకిల్స్, బందీ అంటే బందీని. బంధ విముక్తుడు కావడానికి ఏం చేయాలి, అది ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట. తర్వాత పుణ్యకార్యాలు, పుణ్యకార్యాలు చాలామంది భారతదేశంలో పవిత్రమైనటువంటి భక్తి దగ్గరికి రాకుండా వాళ్ళని ఆపేస్తున్నది ఏంటంటే పుణ్యకార్యాలు. అసలు యథార్థంగా పవిత్ర భక్తి చేయడానికి కూడాను ఒక రకంగా మనిషికి సహాయపడేవి కూడా పుణ్యకార్యాలు. పుణ్యకార్యాలు చేస్తే మనిషి సత్వగుణంలోకి వస్తాడు. దాన ధర్మాలు చేయడం, యజ్ఞయాగాదులు చేయడం, ఇలాంటివన్నీ చేస్తే మనిషి సత్వగుణంలోకి వస్తాడు. సత్వగుణంలోకి వస్తే భగవంతుని పట్ల శుద్ధ భక్తి ఎలా చేయాలో నేర్చుకుంటాడు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, మే భగవంతుడు, భగవన్నామ జపము, భాగవతం చదవడం, భగవంతుని సేవించడం, ఇవన్నీ మాకు అక్కర్లేదండి, మేము దాన ధర్మాలు విపరీతంగా చేస్తాము, పెన్సిళ్ళు, స్కేళ్ళు, బలపాలు, తర్వాత బ్యాగులు, ఇలాంటివి చాలా మేము దానాలు చేస్తూ ఉంటాము, ఇవన్నీ మేము ఇస్తుంటాం కాబట్టి మాకు ఈ భక్తి అవసరం లేదు అని చెప్పేసి. అంటే ఆ పుణ్యకార్యం ఏం చేస్తుంది, వాళ్ళని భక్తి దగ్గరికి రానియకుండా ఆపేస్తుంది. అవన్నీ చేయడం మంచిదే, కానీ అవన్నీ కృష్ణ చైతన్య పరంగా, భగవద్భక్తి పరంగా చేయడం మంచిది. అంటే భగవంతునికి ఒక సేవగా చేయాలి అది. ఏదో ఈ దాన ధర్మాల వల్ల నాకు పుణ్యం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కాకుండా, నేను చేసిన దీనివల్ల కృష్ణుడికి సేవ అందరికీ తెలియాలని చేయాలి. పూర్వకాలంలో ముగ్ధుల అని చెప్పేసి ఒక ముని ఉండేవాడంట. ఆయన అందరికీ కూడా పొద్దున్న లేస్తే అన్నదానం చేస్తూ ఉండేవాడు. అయితే ఆయనకి ఎవరో సాధువులు కాస్త ఆయనకి చెప్పినటువంటి జ్ఞానం వల్ల మొదట్లో అన్నదానం చేసేవాడు ఆయన. తర్వాత అన్నదానం ఆపేసి అన్న ప్రసాద దానం మొదలుపెట్టాడు. అంటే మీకు అర్థమైంది, అన్నదానాన్నే భగవంతునికి నైవేద్యం పెట్టి ప్రసాదం పెడుతున్నాడు ఆయన. ఆయన అన్నప్రసాద దానం పెడుతుంటే అది ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చి ఆయన దగ్గర ప్రసాదం తినిపోయేవాళ్ళు. ఈయన దగ్గర ప్రసాదం దొరుకుతుందని ఉన్నత లోకాల్లో ఉండే దేవతలు కూడా మారు వేషంలో వచ్చి తిని వెళ్ళేవాళ్ళు. ఒకసారి ఈ విషయం దుర్వాసుడికి తెలిసింది. దుర్వాసుడు అంటే మీకు తెలిసిందే, ఏమి పరీక్షలు విపరీతంగా ఉంటాయి ఆయన దగ్గర. దుర్వాసుడు ఏం చేశాడు, ఒకసారి పొద్దున్నే వచ్చేసాడు. పొద్దున్నే వచ్చేసి, ఏమయ్యా నువ్వు అన్నప్రసాద దానం బాగా చేస్తూ ఉంటావంట, అన్ని లోకాల్లో కూడా నేను ఏ లోకంలోకెళ్ళా నీ గురించి మాట వినపడుతుంది, ప్రస్తుతానికి నా వరకైతే నాకు విపరీతమైన ఆకలిగా ఉంది, ముందు నాకు ఆహారం పెట్టమన్నాడు. అయ్యో స్వామి, మీకు మీరు సాధువులు, మీరు పొద్దున్నే ఇంటికి రావడం, మేము పొద్దున్నే ఎవరి ముఖం చూసామో, మీరు మా ఇంటికి వచ్చారు, మా జన్మ ధన్యమైంది అని చెప్పేసి వాళ్ళు గబగబా తీసుకొచ్చి ఆయనకి పళ్ళు నిండా ఆహారం పెట్టి వడ్డించారు. గబ గబ గబగబ తినేసాడు. తినేసేసి మళ్ళీ వెళ్ళొస్తాను ఉంటాను ఏం చెప్పలేదు, అసలు మాట మంతి ఏమి లేవు, తిన్నగా బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు శుభ్రం చేసుకునేసి ఇంకా అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. సరిగ్గా గంట కూడా అవలేదు, టక్కన వచ్చేసాడు. వచ్చేసి అన్నాడు, ఏమయ్యా పొద్దు నుంచి ఎవరింటికి వెళ్ళినా ఏం పెట్టలేదు, కనీసం మీ ఇంట్లోనే పెట్టండి అయ్యా, నేను తినాలి, ఆహారం ఆకలేస్తుంది అన్నాడు. గంట ముందే పళ్ళెం నిండా, గంట తర్వాత వచ్చి మళ్ళీ నాకు ఆకలేస్తుంది అంటున్నాడు. వీళ్ళేమనుకోలే, ఆయన వచ్చినవాడు సాధు, వెంటనే గబగబ ఆహారం సిద్ధం చేసి పెట్టేశారు. బాగా తీసుకున్నాడు ఆహారం, సుష్టుగా తీసుకున్నాడు. తీసుకుని వెళ్తే వెళ్తే మరీ ఉప్పు ఎక్కువ అయిపోయిందయ్యా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత సరే వాళ్ళు బాధపడ్డారు, అరే సాధువుకి పెట్టే ఉప్పు ఎక్కువైందని మనమే జాగ్రత్తగానే చేశామే, రోజు ఎలా చేస్తున్నాం అలానే చేశాం కదా అనుకుని వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా చేద్దాం అనుకున్నారు. ఇంకో అర్ధగంట అయిందో లేదు, మళ్ళీ తిన్నగా వచ్చేసాడు ఇంట్లోకి. వచ్చి, ఏ మహాముని, అసలు మీ ఊర్లో ఆహారం పెట్టేవాళ్ళు లేరా, పొద్దునుంచి నాకు ఎవరు పెట్టనే లేదు, కనీసం నువ్వన్నా పెట్టవయ్యా అని చెప్పి కూర్చునేశాడు. అప్పటికే రెండుసార్లు అయిపోయింది, మళ్ళీ మూడోసారి నాకు ఎవరు పెట్టలేదని కూర్చున్నాడు. వీళ్ళైనా ఓర్పుగా పెట్టారు. ఈసారి పెడుతుంటే ముద్ద ముద్దకి తిడుతున్నాడు, ఇది అది ఎక్కువైంది ఇది తక్కువైంది అని చెప్పేసి విమర్శిస్తున్నాడు. అయినా వాళ్ళు ఓర్పుగా పెట్టారనమాట. ఇలా ఈయన పొద్దున మొదలుపెట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, మధ్యాహ్నం అయిపోయింది, 6 రౌండ్లు అయిపోయినాయి అప్పటికే. పాపం ఇంక వీళ్ళకి ఏం వేరే పని లేదు, ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈయన వచ్చేది వాళ్ళు ఉండి పెడతా ఉండేది, పాపం వాళ్ళు ఏం తీసుకోలేదు, ఈయనతోనే సరిపోతుంది కదా. మధ్యాహ్నంకి వచ్చి ఆరోసారి పెడుతున్నప్పుడు దుర్వాసుడు ముని చూశాడట, ఎవరు ఆ ముగ్ధుల ముని వైపు, ఆయన ప్రశాంతంగానే వడ్డిస్తున్నాడు. తినేసిన తర్వాత అన్నాడు, ఈ ప్రపంచంలో క్షుత్ పిపాస ఈ రెండు ఎవరు తట్టుకోలేరు. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దప్పిక, ఈ రెండు ఎవరు తట్టుకోలేరు. అట్లాంటిది పొద్దున్నీ మీరు క్షుత్ పిపాస, మీకు ఆకలి దప్పికలు ఉన్నాయి, కానీ నేను మాటి మాటికి వచ్చి మీ దగ్గర తీసుకొని వెళ్ళి మళ్ళీ విమర్శించి కూడా వెళ్తుంటే ఇంత ఓర్పుగా ఉన్నారు మీరు, ఏమిటి మీ ఓర్పు సామాన్యమైనటువంటిది కాదు, ఖచ్చితంగా మీకు ఏదైనా వరం ఇవ్వాల్సిందే, నేను ఏదో ఒక వరం మీకు ఇవ్వాలని చెప్పేసి నేను నిర్ణయం చేసుకున్నాను, కాబట్టి మీకు వరం ఇవ్వాల్సిందే, మిమ్మల్ని ఉన్నట్టు నేను ఇక్కడి నుంచి స్వర్గానికి పంపించేస్తాను, స్వర్గానికి వెళ్ళండి, మీకు స్వర్గలోకి ప్రాప్తి ఇచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే క్షుత్ పిపాస సహించారు. ఇప్పుడు మనకి భాగవతం 9:20 వచ్చేసరికి మనము టైం ఇంకా చూస్తూ ఉంటాం, 9:30 దాటిందనంటే ఇంకా కష్టమే, ఎందుకంటే క్షుత్ పిపాస భరించలేము మనం, ఎక్కడన్నా భరించగలం కానీ ఆకలి క్షుత్ పిపాస ఆ రెండు సహించలేము. ఆ రెండింటికి విషయానికి వచ్చేసరికి ఇంకా ఎవరిని కూడా లెక్క చేయము, ఏదైనా సరే మనం వెనక ముందు చూడం. ముగ్ధుల మునిలో ఈ గొప్ప లక్షణాన్ని చూసి ఇతనేమన్నారంటే, దుర్వాస ముని నీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను, స్వర్గలోక ప్రాప్తిస్తాను తీసుకున్నా. ముగ్ధుల ముని అన్నారు, తీసుకుంటాను మీరు ఇచ్చినందుకు గాను, అయితే నాదొక ప్రశ్న ఉంది. ఏమిటేనండి, వీళ్ళు ఇలా మాట్లాడుకునే లోపల స్వర్గలోక నుంచి దూతలు వచ్చేసారు. ఇంకా దుర్వాస ముని చెప్తే రాకపోతే పరిస్థితి మారిపోతుంది. వాళ్ళు వచ్చేసారు, వచ్చేసాక అదిగో చూడు వచ్చేసారు, పుష్పకుమారం తీసుకొని వచ్చేసారు, బయలుదేరండి. వెళ్తాను స్వామి, చిన్న విషయం, చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఏమిటంటే స్వర్గానికి వెళ్తాం, బాగానే ఉంది. స్వర్గానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి అనుకూల విషయాలేంటి, ప్రతికూల విషయాలేంటి, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అది చెప్పండి, చెప్తే అది వినేసి నేను వెళ్తాను. దుర్వాసము ఏం చేస్తాడంటే, అది నేను నేను ఎలా చెప్పగల నేను కాదు, అందులో ఉండేవాళ్ళే చెప్తారు, వచ్చారు కదా మీరే చెప్పండి అయ్యా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ముందు మేము అనుకూల విషయాలు ప్లస్ చెప్తామని చెప్పి ఇక మొదలు పెట్టారు వాళ్ళు. ఏది నందన ఉద్యానవనాలు, సురాపానాలు, అప్సరసల నాట్యాలు, గంధర్వ గానాలు, ఈ మొత్తం లిస్ట్ అంతా చెప్పారు. అవన్నీ విన్న తర్వాత మరి ఇందులో మైనస్ ఏంటి చెప్పండి. నేను మైనస్ ఏమిటంటే, నువ్వు చేసుకున్న పుణ్యం అంతా కూడా అయిపోగానే ఏమవుతుంది, మొట్టమొదటి నెత్తి మీద ఉన్న కిరీటం డబుక్కుని కింద పడిపోతుంది, శరీరం అంతా ముడుచుకుపోతుంది, మాల వాడిపోయి రాలిపోతుంది. తర్వాత నువ్వు ఆ స్వర్గలోకం నుంచి ఈ మర్త్యలోకంలోకి పయనించి క్రిందకు తొయ్యబడతావు, నెట్టబడతావు. ఎందుకు అంటే స్వర్గలోకంలో అన్ని సౌఖ్యాలు అనుభవించిన తర్వాత జీవుడు కిందకి రావడం ఇష్టం ఉండదు, కానీ బలవంతంగా నెట్టబడతాడు. ఇప్పుడు మీరు గమనించండి, జేబులో నాకు 10 రూపాయలు ఉన్నాయి, మీ జేబులో 1 లక్ష రూపాయలు ఉన్నాయి అనుకో, ఇద్దరి దగ్గర కూడా పోయినాయి, నా బాధ ఎలా ఉంటుంది, నీ బాధ ఎలా ఉంటుంది? 1 లక్ష రూపాయలు పోయిన వాడి బాధ విపరీతంగా ఉంటుంది. నాదేమైంది 10 రూపాయలు, మళ్ళీ రేపు కావాలంటే కష్టపడితే వస్తేలేను. స్వర్గలోకం నుంచి మర్త్యలోకంలోకి పుణ్యం క్షీణించిన తర్వాత పడిపోయేటువంటి వ్యక్తికి అంత దుఃఖం ఉంటుందంట. ఎందుకంటే ఆ ఇక్కడ ఈ భూలోకం అనేది ఆ స్వర్గలోకంతో పోల్చుకుంటే చాలా 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 అన్ని విధాలుగా చాలా 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 తక్కువ, చాలా సఫరింగ్ అవుతుంది ఆయనకి. ఎందుకంటే కోటీశ్వరుడు రాత్రికి రాత్రి బికారైపోయి తెల్లారేసరికి వీధిలో ఉంటే ఎలా ఉంటుంది ఆయనకి, తట్టుకోలేడు, అలా అయిపోతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ఇవన్నీ విని తర్వాత ముగ్ధుల ముని అంటాడు, ఇది వద్దు కానీ ఒకసారి వెళ్ళడం అంటూ జరిగితే మళ్ళీ తిరిగి రాకుండా ఉండేటువంటి లోకం ఏదైనా ఉంటే చెప్పండి అని. ఎందుకని, పుణ్యకర్మ పెంచుకుంటున్నాము, ఆ పుణ్యకర్మ క్షీణిస్తే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్తున్నాడు, తీతం భుక్త్వా స్వర్గలోకం విశాలం, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఏవం త్రైధర్మ మను ప్రపన్న గతాగతం కామ కామాల భంతే. తీతం భుక్త్వా స్వర్గలోకం విశాలం, ఆ పుణ్యం ఉన్నంతసేపు విశాలంగా స్వర్గలోక సౌఖ్యాలు అనుభవిస్తాడు. క్షీణే పుణ్యే, పుణ్యం క్షీణించగానే మర్త్యలోకం విశ్రాంతి, మళ్ళీ మర్త్యలోకంలోకి వచ్చి పడిపోతాడు, మళ్ళీ జన్మ మృత్యు సంసార సాగరంలో పడతాడు. కాబట్టి దీనివల్ల పెద్ద ప్రయోజనం అయితే ఏమి లేదు. అందుకని ముగ్ధులేం అడిగాడు, ఒకసారి వెళ్ళడం అంటూ జరిగితే తిరిగి మళ్ళీ రాకుండా ఉండేటువంటి అలాంటి ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పండి అని. అని అంటే అప్పుడు ఆ స్వర్గలోక దూతలు అన్నారన్నమాట, అలాంటి ప్రదేశం మేమైతే వెళ్ళలేదు, కానీ మేము అప్పుడప్పుడు చెప్పుకుంటే విన్నాము, అలాంటి ప్రదేశం ఒకటి ఉందంట, దాని పేరేమిటనంటే భగవంతుని యొక్క సన్నిధానం, వైకుంఠధామం. ఆ వైకుంఠధామానికి ఒకసారి మనం వెళ్ళడం అంటే జరిగితే మళ్ళీ తిరిగి రావడం అంటూ ఉండదు. కృష్ణుడు భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో చెప్తారు కదా, ఏమిటి, ఒకసారి మనం అక్కడికి వెళ్ళడం అంటూ జరిగితే మళ్ళీ ఇంక తిరిగి రావడం అంటూ, న సద్భాస అయితే సూర్య, న శశాంకో, న పావాహక, యద్గత్వ నన్ని వర్తంతే, యద్గత్వ వన్స్ యు గో దేర్ నన్ని వర్తంతే నో రిటర్నింగ్, యద్గత్వ నని వర్తంతే తద్ధామ పరమం మమ, ఆ ధామమే నా ధామం అని చెప్తున్నాడు కృష్ణుడు. కాబట్టి ఆ భగవద్ధామానికి వెళ్తే మళ్ళీ తిరిగి రానక్కర్లేదు అని చెప్పి ముగ్ధుల ముని ఏం చేశాడంటే దుర్వాసన వైపు తిరిగి, స్వామి ఆ భగవద్ధామానికి చేరుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి, ఆ ప్రయత్నం ఏదైనా ఉంటే అవకాశం ఉంటే ఇప్పించండి అని. అప్పుడు దుర్వాసన ముని చెప్పారు, భగవద్ధామానికి మనం చేరాలి అంటే ఖచ్చితంగా శుద్ధ భక్తులకి సాంగత్యం చేసి ఆ శుద్ధ భక్తులకి లక్షణాలు మనం పొందగలిగితే భగవద్ధామం చేరచ్చు. ఆ శుద్ధ భక్తుల లక్షణాలు ఏమిటి అనేది ఈ శ్లోకం చెప్తుంది అనమాట. ఉత్తమమైన జన్మను చూసుకొని గర్వించకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంత ఉన్నతమైన జన్మైనా తీసుకోవచ్చు, ఎంత అధమమైనటువంటి జన్మైనా తీసుకోవచ్చు, ఒక్కసారి శరీరం వదిలేసిన తర్వాత ఆ శరీరం ఏమవుతుంది, అయితే బూడిదవుతుంది దహనం చేస్తే, లేకపోతే మట్టిలో క్రిమికీటకాలకి ఆహారం అయిపోతుంది. ఒకవేళ లేకపోతే ఇప్పుడు గుజరాత్ కానీ రాజస్థాన్ ఆ వైపు ఏం చేస్తారంటే గద్దెలకి రాబందులకు వేసేస్తారు, ఆ గద్దెలు రాబందులు మన శరీరాన్ని తిని ఆ శరీరం తినిన తర్వాత ఆ పక్షులకి మలంగా మారిపోతుంది మన శరీరం. శరీరం యొక్క చివరి స్థితి ఏంటి, నువ్వు ఎంత ఉత్తమమైన జన్మైన ఉండొచ్చు, లౌకిక దృష్టిలో ఎంత అధమమైన జన్మైన ఉండొచ్చు, దాని అంతిమ గతి ఏమిటయ్యా అంటే బూడిదని అవ్వాలి, పురుగుల యొక్క ఆహారం అన్నవ్వాలి, లేదు పక్షుల యొక్క మలం అన్నవ్వాలి, అంటే గద్దెలు రాబందులు తినేసేస్తే మలం అవుతుంది. ఇంతే, ఇది శరీరం యొక్క పరిస్థితి. కాబట్టి ఉత్తమ భక్తుడు తన యొక్క జన్మను చూసుకొని గర్వించడు, తన యొక్క ఐశ్వర్యాన్ని చూసుకొని గర్వించడు. యథార్థంగా అయితే ఈ పాండవులకి వాళ్ళకేం ఐశ్వర్యం పొందాలనే ఉద్దేశం ఏమి లేదు వాళ్ళకి. వాళ్ళు అందుకే చివరికి ఎలాంటి రాజీకి వస్తారు, మాకు క్షత్రియులుగా పరిపాలించడం మా బాధ్యత కాబట్టి ఒక 5 ఊర్లు పరిపాలన చేసుకోవడానికి మాకు ఇస్తే కూడా చాలు అని చెప్పేసి అక్కడికి వస్తారు వాళ్ళు. అలా చెప్పి కృష్ణుని రాయబారంగా పంపిస్తారు. శుద్ధ భక్తుల యొక్క లక్షణాల్లో ఒక లక్షణం ఏమిటంటే ఆయనకు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, సజ్జతే అస్మిన్ అహంభావో, అహంకారం అనేది ఏమి ఉండదు. ఇంకోటి దేహే వయస హరే ప్రియ, ఇలాంటి భక్తుడు హరికి ప్రియుడవుతాడు, భగవంతునికి ప్రియుడవుతాడు. ఇలాంటి శ్లోకాలు మీరు గమనిస్తే భగవద్గీత 12 అధ్యాయంలో కనిపిస్తాయి. అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార. ఆ నిరహంకార ఇందులో సజ్జతేస్మిన్ అహంభావ అని ఉంది. నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. అది ఇలానే వస్తాయి. మీరు 12 అధ్యాయం కన్నా చదివితే భగవంతుని దగ్గర కావాలంటే ఎలా, భగవంతునికి మనం ప్రియమైన వాళ్ళం కావాలంటే ఏ లక్షణాలు మనం పెంపొందించుకోవాలి. అద్వేష్ట సర్వభూతానం, యుధిష్ఠిర మహారాజుకి పాండవులకి, ప్రత్యేకించి యుధిష్ఠిర మహారాజుకి కౌరుల మీద ఏం ద్వేషం లేదు, ఆయనకి కౌరుల మీద ఏం ద్వేషం లేదు. చివరి నిమిషంలో కూడా ఆయన ఎట్లా ఆలోచించాడంటే ఇప్పుడైనా సరే కౌరవులకి కొంచెం కృష్ణుడి యొక్క దయని ఇప్పించాలి అనుకున్నాడు. అందుకని రాయభారానికి కృష్ణుని పంపించాడు. ఎందుకు, కృష్ణుడు 5 ఊళ్ళు ఇమ్మని చెప్తే దుర్యోధనుడు దాన్ని ఒప్పుకుంటే కృష్ణుడికి సేవ చేసినట్టయ్యేదిగా. నేను చెప్పిన మాట మీరు పాటిస్తే నాకు సేవ చేసినట్లే కదా. యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు ఆలోచించాట, ఈ వరస్ట్ కండిషన్లో కూడా బెస్ట్ ఏముంది, నేను దుర్యోధనుడికి ఇవ్వగలిగింది. కృష్ణుని రాయభారానికి పంపిస్తే ఒకవేళ కృష్ణుడు చెప్పినటువంటి మాటలు గనక దుర్యోధనుడు విని 5 ఊళ్ళు నాకు ఇస్తే కృష్ణుడికి సేవ చేసినట్లు అవుతుంది, అట్లన్న అతని కృష్ణుడు సర్వీస్ దక్కుతుంది అని పంపించాడు. కృష్ణుడేమో యుధిష్ఠిర మహారాజు మాట కాదని లేక శాంతి రాయవారానికి వెళ్ళాడు. 5 ఊళ్ళనే ఇవ్వండి, పరిపాలించుకోవడానికి వాళ్ళు బ్రతుకుతారని చెప్పి అన్నాడు. దుర్యోధనుడు ఏమన్నాడు, సూదిమొన మోపినంత స్థలం కూడా నేను ఇవ్వలేను అని చెప్పాను. ప్రత్యేకించి ఆ సూదిమొన అనే మాట ఎందుకు ఉపయోగించాడు ఆయన అక్కడ, ఎందుకంటే పాండవులకి ఇంద్రప్రస్థం ఇచ్చారు. ఇంద్రప్రస్థం ఎలాంటిది, అది ఒక ఎడారి ఇసుక. ఇంద్రప్రస్థం లాంటి ఎడారి ఇస్తేనే దాన్ని ఇంద్రప్రస్థం చేసేసారు. అది అమరావతి కన్నా మించిన విధంగా ఉందంట. అది స్వర్గలోకంలో ఇంద్రుడి ఇల్లు కూడా అమరావతి కూడా అలా లేదంట, అంత గొప్పగా ఉంది. దుర్యోధనుడి ఆలోచన ఏంటంటే ఒక ఎండిపోయిన ఎడారి ఇస్తేనే ఇంద్రప్రస్థం చేసేసారు వీళ్ళు, సూర్యమనమోపిన స్థలం ఇస్తే దాంట్లో ఇంకేం చేస్తారో అని సూర్యమనమోపిన స్థలం కూడా నేను ఇవ్వలేను అని చెప్పాడంట. అయితే పాండవులు మాత్రం ఆ స్థితిలో కూడా దుర్యోధనుడికి ఏం సహాయం చేయగలమనే ఆలోచించారు. సో మైత్ర కరుణ ఏవచ్చ అంటే ఇది, వాళ్ళ కరుణ అనేది ఎప్పుడు చూపిస్తూనే ఉన్నారు. తర్వాత పాండవులు కృష్ణుణ్ణి అన్ని కాలాల్లో నమ్ముకున్నారు కాబట్టి ఎన్ని దుఃఖాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా కూడా సహించగలిగారు వాళ్ళు. కౌరవులు వాళ్ళు ఎన్ని ఏమి నమ్ముకున్నారంటే కృష్ణుని నమ్ముకోలే. వాళ్ళు ఏమి నమ్ముకున్నారు, భౌతికమైనటువంటి శక్తియుక్తులను నమ్ముకున్నారు. అందుకనే చివరికి వాళ్ళేమో అపజయింపాలయ్యారు, పాండవులు విజయాన్ని చూశారనమాట. ఇంకొకటి ఈ శ్లోకంలో చెప్తున్నారు, భక్తుడనేటువంటి వాడు శుద్ధ భక్తుడు వైరాగ్య భావన కలిగి ఉండడం చేత ఆయన జన్మ కానీ ఆయన కర్మ కానీ లేకపోతే ఆయన యొక్క విద్య కానీ ఆయన శరీర సౌందర్యం కానీ ఏమీ పట్టించుకోడు. ఎందుకని, ఆయనకు మంచి వైరాగ్యం ఉంటుంది. ఏమిటో వైరాగ్యం అంటే, కృష్ణుడికి సంబంధం లేనటువంటి పరిస్థితి ఏది నాకు అక్కర్లేదు, కృష్ణుడికి సంబంధం ఉండేటువంటి ప్రతి ఒక్క స్థితి నాకు కావాలి, అది నిజమైనటువంటి వైరాగ్యం. ఒకసారి ప్రభుపాదుల వారు జైపూర్లో తన యొక్క పాశ్చాత్య శిష్య బృందాన్ని తీసుకొని ఆ జైపూర్లో అన్ని మందిరాలు చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే జైపూర్లో రాధా గోవింద మందిరం, రాధా గోపీనాథ్ మందిరం, రాధా మదనమోహన్ ఏమో అక్కడ కరోలీలో ఉంది, అవన్నీ చూపిస్తూ ఉంటారు. చూపించినప్పుడు అక్కడ చిన్న సమావేశం సత్సంగం పెట్టినప్పుడు అక్కడ ఎవరో పెద్దవాళ్ళు, ఆ జైపూర్లో ఉండే పెద్దవాళ్ళు పండితులు, పండితులు అనమాట, పండితులు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. కూర్చొని ఏంటి స్వామీజీ చెప్పేది ఏదో విన్నాం అంటే వాళ్ళు ఎలా ఎందుకు కూర్చుంటారంటే ఈయనకి ఎంతుంది జ్ఞానం చూద్దాం, పరీక్షిద్దాం, అలా కూర్చుంటారు. ప్రభుపాదుల వారు భగవద్గీత భాగవతం నుంచి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత పాశ్చాత్య శిష్య బృందాన్ని చూపించారు. ఆ పాశ్చాత్య భక్తులను చూపించి, చూడండి ఈ యువతి యువకులు వీళ్ళు అమెరికా నుంచి ఐరోపా నుంచి వచ్చారు, అక్కడ ఉన్నటువంటి సంస్కృతి వేరే, ఇక్కడ ఉండే సంస్కృతి వేరే, ఆ పాశ్చాత్య సంస్కృతితో విడిచిపెట్టి ఇక్కడ భక్తి చేస్తున్నారు, ఎంత గొప్పవాళ్ళు వీళ్ళు చూడండి అని చెప్పి వాళ్ళ గురించి పరిచయం చేశారు. వాళ్ళ గురించి పరిచయం చేయగానే అందులో ఒక పండితుడు తకాన్ లేచి ముందుకు వచ్చి, వీళ్ళకి అంత మన సంస్కృతి మన శాస్త్రాలు అంత బాగా తెలుసా, ఏది వీళ్ళని ఏదైనా ఒక ఉపనిషత్తులో కొన్ని శ్లోకాలు చెప్పమనండి అని చెప్పాను. ప్రభుపాదుల వారు ఏం చేశారంటే ఉపనిషత్తులన్నింటిలోకి వెళ్ళా 108 ఉపనిషత్తులు ఉన్నాయి, అందులో 10 ముఖ్యమైనవి, ఆ 10లో ఒకటి ముఖ్యమైనది, అదేమిటంటే ఈశోపనిషత్తు. లక్ష్మీదేవి ఎప్పుడు చదువుతుంటారు అది. ఆ ఈశోపనిషత్తులోంచి శ్లోకాలు చెప్పమన్నారు. మీకు ఉపనిషత్తు శ్లోకాలే కదా చెప్పాలి, చెప్పిస్తాను చూడు చెప్పమ్మా అని ఒక భక్తురాలను పిలిచి ఈశోపనిషత్తు నుంచి శ్లోకాలు చెప్పమన్నాడు. చెప్పమనంటే ఆ మొదలు పెట్టింది, ఓం పూర్ణమిదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే, ఇలా మొదలు పెట్టింది అనమాట. ఈశావాశ్యమిదం సర్వం ఎత్కించే జగత్యాన్ జగత్ చెప్తుంది. కానీ ఆమెకు ఒక భయం ఉంది. ఏమిటా భయం అంటే ఆ ఈశోపనిషత్ శ్లోకాలు మొత్తం ఆమెకు తెలియవు, సరిగ్గా ఆమెకి 5 శ్లోకాలు తెలుసు అంతే. అంటే చెప్పాలంటే ఈ శాంతి మంత్రంతో కలుపుకుంటే 4 మంత్రాలే తెలుసు ఆమెకి, 4 శ్లోకాలే తెలుసు. తర్వాత చెప్పాలంటే ఆమె దగ్గర లేవు, తెలీదు, నేర్చుకోలేదు, ఈ 4 శ్లోకాలే తెలుసు. ప్రభుపాదుల వారు ఏమన్నారు, చెప్పు మొత్తం ఈశోపనిషత్ చెప్పేస్తుంది చూడండి మా భక్తురాలు అని చెప్పేసి అన్నారు. ఆమెకి భయం వేసేస్తుంది, ఎందుకంటే అక్కడ ప్రభుపాదుల వారు అది అక్కడ ప్రెస్టేజ్, అది మీరు సంస్కృతం రాదని అంటున్నారు కదా చూడండి చెప్పిస్తున్నాను అని చెప్పి, ఈ ఉపనిషత్తులు చెప్పిస్తున్నాను చూడండి అని అలా చెప్తూ చెప్తూ 4 శ్లోకం వచ్చింది. 4 శ్లోకం సరిగ్గా 4 శ్లోకం పూర్తి అయింది, ఇంకా 5 శ్లోకంకి ఒక అక్షరం కూడా తెలియదు ఆమెకి. 4 శ్లోకం ఏది, ఏది 4 శ్లోకం ప్రభు, అసూర్య నామతే లోక అంధేన తమసావృత తాంగ్స్తే ప్రేత్యాభి గచ్చంతే ఏకేచాత్మహనోజన, ఏకేచాత్మహనోజన అంది. ఆ తర్వాత ఇంకా తాలేదు తూలేదు, ఏ అక్షరం తెలియదు. ఏకేచాత్మహనోజన అని చెప్పింది ప్రభుపదుల వారు, ఎనఫ్, ఇంకా చాలు, బియ్యం అంతా ఉడికిందో లేదని తెలియడానికి ఒక మెతుకు చాలు, అన్నం ఉడికిందో లేదు ఈ శ్లోకాలు చాలు అర్పని చెప్పేస్తాను, అమ్మయ్యా బ్రతికని చెప్పేసి అనుకుందా. ఆ పండితుడు అన్నాడు, ఆమె చెప్పింది కానీ ప్రొనౌన్సియేషన్ ఏమి సరిగా లేదు అని చెప్పేసి. ప్రభుపాదుల వారు అన్నారు, ఆమె ప్రొనౌన్సియేషన్ సరిగా లేకపోయినా పర్వాలేదు, రినౌన్సియేషన్ పర్ఫెక్ట్గానే ఉంది అని చెప్పి అన్నారు. ఉచ్చారణ సరిగా లేకపోయి ఉండొచ్చు, వైరాగ్యం మాత్రం పరిపూర్ణంగా ఉంది ఆమెకి. ఎందుకు, వాళ్ళకి వాళ్ళ దేశంలో ఎన్నెన్నో సుఖాలు భోగాలు ఉంటే అవన్నీ త్యాగాలు చేసి, ఎన్నో విలాసాలు ఉంటే అవన్నీ వదులుకునేసి ఇక్కడికి వచ్చి భక్తి చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ వైరాగ్యం పరిపూర్ణంగా ఉంది. మీరు ఇంత పండితులు అయిపోయి ఇంత గొప్పవాళ్ళు అయ్యండి కూడా మీరు మీ చిన్న చిన్న వ్యసనాలు వదులుకోలేకపోయారు అని చెప్పేసి ప్రభుపాదుల వారు చూడగానే పసిగట్టేశారు. ఎందుకంటే బొగ్గులో ఉందనమాట, ఆల్రెడీ నవ్వులతో ఉంటారు కదా. ప్రభుపాదుల వారు అన్నారు, చిన్న వ్యసనాన్ని కూడా మీరు వదులుకోలేకపోయారు, వాళ్ళన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారు, వాళ్ళకి వైరాగ్యం పరిపూర్ణంగా ఉంది, ఉచ్చారణ లేకపోతేనేమి అని చెప్పారు. కాబట్టి భక్తుడికి వైరాగ్య భావన అనేది ఏం చేస్తుందంటే నిర్బంధే కృష్ణ సంబంధే, కృష్ణుడి వైపు ఎక్కువ ఆకర్షణ పెంచుకుంటూ వెళ్తాడు. కాబట్టి భౌతిక జగత్తులో జన్మ ఐశ్వర్యము విద్య ఇవన్నీ కూడా శారీరపరమైనటువంటి అందం ఇవన్నీ కూడా అతనేమి ఏమాత్రం కూడా చెలింపజేయలేవు. చివరికి భక్తుడు ఏ స్థితికి వెళ్ళి ఆలోచిస్తాడంటే తన జన్మ కర్మల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా కృష్ణుడి జన్మ కర్మలు పట్టించుకుంటాడు. కృష్ణుని యొక్క జన్మ కర్మలు పట్టించుకుంటాడు కాబట్టి నేను ఏ జన్మలో పుట్టాను, నేను ఎంత గొప్ప గొప్ప పుణ్యాలు చేశాను, నాకెంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, లేకపోతే నాకెంత విద్యా తెలివితేటలు ఉన్నాయి, ఇవన్నీ ఆయన పట్టించుకోడు. ఇవి పట్టించుకుంటే ఏమవుతుంది, గర్వం వస్తుంది. గర్వం వస్తే ఏమైంది, గోవిందుడు దూరం అయిపోతాడు. ఈ అప్రమత్తత భక్తుడికి ఉంటుంది కాబట్టి భక్తుడు ఎప్పుడు కూడా ఈ వీటిని చూసి ఏమాత్రం కూడా గర్వం చెందడు. అతను ఆధ్యాత్మ జీవితంలో ముందుకెళ్లేటువంటి ప్రయత్నమే చేస్తాడు. ఆ ముందుకెళ్లే ప్రయత్నాన్ని అతను ఏ విధంగా చేస్తాడు అనంటే ఇక్కడ ఈ భాగవతంలో చెప్పబడినట్లుగా నిత్యం భాగవత సేవయ, రోజు కూడా భాగవతాన్ని సేవిస్తాడు, నిత్యం భాగవతాన్ని చదువుతాడు, భాగవతాన్ని వింటాడు. ఆ భాగవతంలో నుంచి ఆయన స్ట్రెంగ్త్ బలాన్ని పొందుతాడు అనమాట. భాగవతమే భక్తుడికి నిజమైనటువంటి బలం యథార్థంగా. ఎందుకంటే ఈ భాగవతాన్ని రోజు కనుక చదవడము చర్చించడం చేస్తే ఇందులోంచి వచ్చేటువంటి బలం ఎట్లాంటిదనంటే, నిన్ను ఈ జగత్తులో ఏ స్థితిలో ఎలాంటి ఒడిదుడుకుల మధ్యనైనా సరే నిన్ను తిన్నగా స్థిరంగా ఏకేహ కురునందన స్థిరంగా వెళ్ళేటట్లు చేస్తుంది. సో భాగవతమే మన బలం అని చెప్పి అన్నమాచార్యులు కూడా చెప్తుంటారు. ఏమని,
వినరో భాగ్యము విష్ణు కథ విన్ను బలమిది ఓ విష్ణు కథ.
వినరో భాగ్యం, ఈ విష్ణు కథ ఇప్పుడు మనం అందరం కలిసి ఇక్కడ వింటున్నాం అంటే భగవంతుడు మనకి భాగ్యం ఇస్తేనే వింటున్నాం. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు ఈ సమయంలో కూర్చొని భగవంతుడి గురించి ఎంతమంది చర్చ చేస్తున్నారు? అన్నమయ్య అందుకే ఉన్నాడు, వినరో భాగ్యము విష్ణు కథ. విష్ణు కథ వినడం అనేది కాలక్షేపం అనుకోవద్దు, కాలం వృధా అనుకోవద్దు. చాలా మంది అట్లా అనుకుంటారు. సాయంకాలం పూట అక్కడ గుళ్ళు హరికథ చెప్తున్నారు, వస్తారా పిన్ని గారు అంటే ఆ కాలక్షేపానికి వస్తానులే, పురాణ కాలక్షేపానికి అంట. అంటే టైం పాస్ అనుకుంటారు, లేదా టైం వేస్ట్ అనుకుంటారు భగవంతుని యొక్క చరిత్ర, భగవంతుని కథ వినేది. ఇది జీవితంలోనే బెస్ట్ టైం అని చెప్పి తెలుసుకోరనమాట. అన్నమయ్య అలా తెలుసుకోమంటున్నాడు. ఎందుకని, వెన్ను బలం ఇదివో విష్ణు కథ. శరీరానికి బలం ఏది? వెన్ను. బ్యాక్ బోన్ సరిగా లేకపోతే శరీరం ఏం నిలబడతాం, ఏం మాట ఏం చేయలేము, పడిపోయి ఉంటాం అంతే. అన్నమయ్య ఏమంటాడంటే, ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక శరీరంగా తీసుకుంటే విష్ణు కథ అనేది వెన్నెముక అంటున్నాడు ఆయన. ఈ విష్ణు కథ మనం బాగా చదివితే జపంలో కూడా నాణ్యత పెరుగుతుంది. జపంలో మనం మంచి నాణ్యత పెరగాలనంటే విష్ణు కథ బాగా డిస్కస్ చేయాలి. హరినామ జపంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హృదయంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి, అభద్రత. ఆ అభద్రత పోవాలన్నా కూడా ఏం చేయాలి, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ, ఈ భాగవతాన్ని సేవించాలన్నమాట. కాబట్టి పాండవులు 12 సంవత్సరాలు వనవాసం చేసింది సాధు సాంగత్యం కోసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసింది ఒక శ్రీమద్ భాగవతాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చేటువంటి ఒక శుద్ధ భక్తుడికి తల్లిని తయారు చేయడం కోసం. ఉత్తర ప్రార్థనలు మీరు 1వ స్కందంలో చదవండి. ఆ పాశుపతాస్త్రం వస్తూ ఉంటే, ఏది అశ్వద్ధామ బ్రహ్మాస్త్రం వేస్తాడు కదా, ఆ బ్రహ్మాస్త్రం వస్తూ ఉంటే ఈయన చేసే ప్రార్థనలు మనం చదివితే అర్థమవుతుంది ఆమె ఎంత శుద్ధ భక్తురాలు. మరి అంత శుద్ధభక్తి ఆమెకి ఎవరు ఇచ్చారు? ఆమె చిన్నప్పటి నుంచి ఎవరు ఆమెకి ట్రైనింగ్ ఇచ్చారు? ఎవరు లేరు. ఆ 1 సంవత్సరమే అజ్ఞాతవాసం 1 సంవత్సరంలో అర్జునుడు ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఇదంతా. అర్జునుడు ఆయన కేవలం నాట్యం నేర్పించడమే కాదు, కీర్తన నేర్పించాడు, కథ నేర్పించాడు అనమాట. అలా శుద్ధభక్తుల సాంగత్యంలో మళ్ళీ మార్పు త్వరగా వస్తుంది. మన కంటికి అనిపించేటువంటి శుద్ధభక్తులు ఎవరయ్యంటే శ్రీలు ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారి గ్రంథాలు ఇవి రోజు కూడా మనం చదువుతూ ఉంటే, తోటి వారితో చర్చిస్తూ ఉంటే ఖచ్చితంగా మనలో మార్పు త్వరగా వస్తుంది. చాలామంది అంటుంటారు పుస్తక జ్ఞానం పనికిరాదు అని. పుస్తక జ్ఞానం అంటే ఏదైనా బయట పుస్తకాల గురించి మాట్లాడండి ఆ విధంగా. ఇది పుస్తక జ్ఞానం అంటే ఇది ప్రభుపాదుల వారి పుస్తకాలు. ఇవి ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఇందులో ఉండేటువంటి ప్రతి అక్షరం కూడా నా యొక్క ఆధ్యాత్మిక తన్మయత్వాలు అంటారు, మై స్పిరిచువల్ ఎక్స్టసీస్. సో ఇందులో మనం చదివే ప్రతి ఒక్క అక్షరం కూడా ఏంటంటే అది ప్రభుపాదుల వారి యొక్క తన్మయ భావాలు, ఆయన సాక్షాత్కారాలు. కాబట్టి దీన్ని మనం బయట పుస్తకాలతో పోల్చకూడదు. బయట పుస్తకాలు చదివితే ఉపయోగం లేదు, ఆచరించాలి అని చెప్పి. ఈ పుస్తకాన్ని నువ్వు సరిగ్గా చదివితే ఇందులో నీకు ఆచరించేటువంటి ప్రేరణ కూడా ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి భక్తులు ప్రతిరోజు కూడా భాగవతాన్ని చదివి అందులో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటే, ఈ శ్లోకంలో చెప్పినటువంటి భాగవత ఉత్తముడి లక్షణాలు ఏమిటి, జన్మ గురించి కానీ తనకు ఉత్తమమైన జన్మ ఉన్నా, తనకు ఐశ్వర్యం ఉన్నా అంటే ఆస్తిపాస్తులు ఇవి ఉన్నా, లేకపోతే తనకు శృత బోలెడంత చదువు తెలివితేటలు టాలెంట్స్ స్కిల్స్ ఉన్నా, శ్రీభి శరీరపరంగా ఆరోగ్యంగా ఉన్నా, అందంగా ఉన్నా, దృఢంగా ఉన్నా, అవేమీ కూడా తన భక్తులు ఆయన కన్సిడర్ చేయడు. ఒకవేళ అవి కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, గర్వం వస్తుంది. ఆ గర్వం వల్ల కృష్ణుడికి దూరం అవుతాను అనేటువంటి అప్రమత్తత ఆయనకు ఉంటుంది. కాబట్టి మనం ప్రభుపాదుల వారిని ప్రార్థించాలి. ఈ రకంగా ఈ 4 ఏదో ఒకటి మనకుంటుంది, టాలెంట్స్ అన్నా ఉంటాయి, ఉత్తమమైన జన్మ అన్నా ఉంటుంది, దేహదారుఢ్యం అన్నా ఉంటుంది, ఐశ్వర్యం అన్నా ఉంటుంది, లేదా 4 అన్నా ఉంటాయి, 4 కొన్ని అన్నా ఉంటాయి. ఇవి వీటి వల్ల నేను భగవంతుడికి దూరం కాకూడదని చెప్పి మనము నిశ్చలంగా శుద్ధ భక్తులైనటువంటి ప్రభుపాదుల వారికి, మన ఆచార్య పరంపరకి మనం ప్రార్థించి సాధన బాగా చేయడానికి ప్రయత్నించాలి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి, శీల ప్రభుపాదికి ఇతయి గౌర్ ప్రేమనంది. హరి హరి బో.